పంచవటిలో నివసిస్తున్నటువంటి సీతారామ లక్ష్మణుల వద్దకి శూర్పణక రావటం, ఆ శూర్పణక ముక్కు చెవులు కోసి పంపించటం, దాంతో కరదోషుల దగ్గరికి వెళ్ళటం, 14,000 మంది రాక్షసులతో కూడినటువంటి కర దోషణ త్రిశూలు అనేటువంటి వాళ్ళని ఒక్కడే రాముడు ఒక్కడే ఏ రకమైనటువంటి వాహనం లేకుండా కేవలం నేల మీద నిలబడి 1.5 ముహూర్త కాలంలో, అంటే 72 నిమిషాలు, 1 గంట 12 నిమిషాల్లో 14,000 మంది రాక్షసులతో సహా మహావీరులందరినీ కూడా వధించడం జరిగింది. దాంతో శూర్పణక ఇక చేసేది లేక లంకానగరానికి వెళ్ళిపోయింది. తన సోదరుడైనటువంటి రావణాసురుడితోటి ఈ విషయాన్ని చెప్పాలి అని. అయితే రావటంతో శూర్పణక నిండు సభలో మంత్రులందరి సమక్షంలో రావణాసురుణ్ణి చాలా అసమర్థుడిగా, నీవు అసలు ఏం చేస్తున్నావు, రాజ్యపాలనకి నువ్వేం పనికొస్తావు అన్నట్టుగా అలా మాట్లాడింది. సరే రావణుడు విషయం అంతా చెప్పిన తర్వాత 2 మాటలు అన్నాడు. ఎవడు, ఎందుకు, ఎవడా రాముడు, ఎందుకు దండకారణ్యానికి రావటం జరిగింది, ఎందుకు పంచవటిలో నివాసం ఉంటున్నాడు అని. ఈ 2 విషయాల్ని మనం నిన్న విశ్లేషణ చేశాం. ఎవడు, ఎందుకు, అహంకారైనటువంటి వాడు మాట్లాడే మాట, కానీ భక్తుడు జ్ఞానైనటువంటి వాడు కూడా ఈ మాటలు మాట్లాడతాడని దాన్ని ఎలాగా మనం అన్వయించాలనో నిన్న చెప్పుకున్నాం. ఇక రామలక్ష్మణులని గురించి శూర్పణక అంతగా చెప్పాల, వాళ్ళ యొక్క సుగుణాలను గురించే చెప్పింది. అందగాడని, పరాక్రమవంతుడని, ధర్మాత్ముడని ఇవన్నీ కూడా చెప్పింది. ఆ తర్వాత సీతను గురించి చెప్పింది. సీత చాలా సౌందర్యవతి, ఆమె నీకు భార్య అయితే ఎంతో బాగుంటుంది, ఆమెకి నీవు భర్త అయితే ఎంతో బాగుంటుంది, అలాంటి స్త్రీని ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు, దేవతల్లో కానీ, గంధర్వుల్లో కానీ, యక్షుల్లో కానీ, కిన్నెర కింపురుషుల్లో కానీ ఎక్కడ కూడా అలాంటి స్త్రీ లేదు, అంత అందగత్తె గనక ఎలాగైనా సరే నీకు భార్యని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాను, కానీ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోశాడు అన్నది. అంటే ఈమె వెళ్ళింది సీతని రావణాసురుడికి భార్యను చేయడానికి వెళ్ళిందంట, అందుకని లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడు. అంటే తన విషయాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంది, తాను తన లోపాన్ని చెప్పకుండా ఊరుకుంది. ఇప్పుడు శూర్పణకు ముందుగా సీత యొక్క సౌందర్యాన్ని ప్రస్తావించింది, ఆ తర్వాతే తాను పోగొట్టుకున్నటువంటి ముక్కు చెవులను గురించి చెప్పింది. ముక్కు చెవులు కోశారు అని ముందు చెప్పరా, సీత యొక్క అందాన్ని గురించి చెప్పింది, తర్వాత తన ముక్కు చెవులను గురించి చెప్పింది. అంటే ఎలాగైనా సరే సీతకి అపకారం చెయ్యాలి అనేటువంటిదే శూర్పణక యొక్క ఉద్దేశం. శూర్పణక ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు, కొయ్యమన్నదేమో శ్రీరాముడు. అయితే వీళ్ళల్లో ఎవరి మీద కూడా ఆగ్రహం లేదు శూర్పణకి, సీత మీద ఉంది. సీతకి ఏమి సంబంధం అంటే కేవలం ఈర్ష్య, అసూయ, ద్వేషం. సహజంగా స్త్రీ పట్ల స్త్రీకి ఉండేటువంటి అసూయ ఇక్కడ మనకి కనపడతా ఉంటుంది. రామలక్ష్మణుల మీద కోపం చూపించకుండా సీత మీద కోపం చూపించడానికి ఇదే కారణం. ఎందుకంటే స్త్రీకి మరొక స్త్రీ మీద ఉండేటువంటి ఈర్ష్య ద్వేషాలే, అసూయే. ఈ అసూయ మనకి శూర్పణకలో బాగా దర్శనమిస్తుంది. సీత అందంగా ఉండటం, తాను అనాకారంగా ఉండటం, అందుకని శూర్పణకలో ఈ అసూయకి కారణం. అంటే తనకంటే అసలు తాను అందమే, అందమని చెప్పుకోవడానికి అనాకారం, వికారం. అందుకని సీతను చూసేటప్పటికల్లా ఆమెకు అసూయ కలిగింది. అందుకని సీత యొక్క సౌందర్యాన్ని గురించే రావణాసురుడి దగ్గర చెప్పింది. మిగతా విషయాలన్నీ కూడా ఆషామాషి విషయాలుగా, ఒక్క సీత సౌందర్యం మాత్రమే ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పింది. ఇప్పుడు సర్పణక మరి ఇలా చెప్పడానికి ఏమిటి కారణం అంటే చాలా ఆలోచించే చెప్పింది. సర్పట్లనేటువంటి విధానాన్ని మనం ఇప్పుడు విశ్లేషణ చేద్దాం. ఎందుకనంటే సీత యొక్క సౌందర్యాన్ని చెప్పి తన ముక్కు చెవులు కోసినటువంటి విషయం కానీ ఈ కరదోషనాథులు సంహారం అయిపోయినటువంటి విషయం కానీ ఇదంతా ప్రధానంగా కనపడాలి. ఎందుకని అసలు తను ముక్కు చెవులు కోసినటువంటి విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించి రావణుని రెచ్చగొట్టాలనా, లేకపోతే సీత యొక్క సౌందర్యాన్ని వర్ణించి రావణంలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టాలా, ఈ రెండిట్లో ఏం చేయాలి, ఏమి చేస్తే రావణుడి మీద తీవ్రమైనటువంటి ప్రభావం కలుగుతుంది, ఏ కారణం వల్ల రావణుడు రెచ్చిపోయి సీతని అపహరించడానికి కానీ లేదా రామలక్ష్మణులతో యుద్ధం చేయడానికి కానీ లేదా వాళ్ళని సంహరించడానికి కానీ సిద్ధపడతాడు అని బాగా ఆలోచించింది. అంటే మనకిక్కడ ఒక సందేహం వస్తుంది, తన చెల్లెలు ముక్కు చెవులు కనుక కోస్తే రాముడికి కోపం రాదు వస్తుంది కదా, మరైతే శూర్పణక ఎందుకని ఆ విషయాన్ని చెప్పలేదు. అంటే శూర్పణక బుద్ధి ఏమిటో రావణుడికి తెలుసు, రావణుడికి శూర్పణక మీద ఉన్నటువంటి ప్రేమ ఏమిటో శూర్పణకి తెలుసు. అందుకని తన మీద కన్నా తన మీద ఏం పెద్దగా ప్రేమ లేదు కాబట్టి రావణుడిని రెచ్చగొట్టాలంటే సీత యొక్క సౌందర్యాన్ని చెప్పాలి, అతడిలో ఉన్నటువంటి పరస్త్రీ వ్యామోహాన్ని రెచ్చగొట్టాలి. ఇది అందుకని రాముడి మీదకి రావణాసురుడి కనుక వెళ్ళాలంటే తనకి జరిగినటువంటి అవమానాన్ని చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఎందుకనంటే రావణుడికి తన మీద ఎంత ప్రేమ ఉందో శూర్పణకి తెలుసు. అందుకే పరస్త్రీ వ్యామోహం ఉన్నటువంటి రావణాసురుణ్ణి సీత సౌందర్యాన్ని చెప్పి రెచ్చగొట్టాలనుకుంది, అలాగే రెచ్చగొట్టింది. అందుకే తన ముక్కు చెవులు కోసినటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్పలేదు, అదేమో తర్వాత చెప్పింది మామూలు విషయంగా. ఆహా, ఇది అలాంటి అన్నకు ఎలాంటి చెల్లెలో ఎంత చక్కగా ఇద్దరు కూడా అన్నా చెల్లెలు ఎంత బాగా సరిపోయారో చూడండి. చెల్లెలకి జరిగినటువంటి అవమానం కన్నా పరస్త్రీని అపహరించడానికే ప్రాధాన్యత ఇచ్చేటువంటి అన్నగారు రావణాసురుడు తనకు జరిగినటువంటి అవమానాన్ని పక్కన పెట్టి అందమైనటువంటి స్త్రీని బలాత్కరించి తెచ్చి అనుభవించు అని చెప్పేటువంటి సిగ్గుమాలినటువంటి చెల్లెలు శూర్పణక. అన్న చెల్లెళ్ళ అనురాగానికి మచ్చ తెచ్చేటువంటి అల్పబుద్ధులు ఈ రావణ శూర్పణకలు. సరే, రావణాసురుడికి అసలు ఏం కావాలి, సతి కావాలి, స్తుతి కావాలి. సతి స్తుతి ఈ రెండు రావణాసురుడికి కావాలి. ఇది తెలిసినటువంటి శూర్పణక ఈ రెండు విషయాలనే ప్రధానంగా పైకి తీసుకొచ్చింది. ఏమని చెప్పింది, సీత నీకు సరైనటువంటి సతి అన్నది, ఆ తర్వాత నీవే సీతకి తగినటువంటి భర్తవి అని స్తుతించింది. అందుకని సతీ స్తుతి ఈ రెండు కూడా చక్కగా శూర్పణక పాటించింది. ఏదో చేసింది, ఏదో చెయ్యాలనుకుంది. రావణుణ్ణి ఎలాగైనా సరే పంచవటికి తరమటానికి ఆడవలసినటువంటి నాటకం అంతా కూడా ఆడేసింది శూర్పణక. వస్తుంది అనుకున్నటువంటి రాజ్యాన్ని రానియకుండా అడ్డుపడింది అయోధ్యలో మందర. ఉన్నదనుకున్నటువంటి సీతని లేకుండా చేయబోతున్నది శూర్పణక. ఇది మందర శూర్పణకల యొక్క పోలిక. ఆమెమో రాజ్యం, ఈమెమో స్త్రీ. ఎవరి మనస్సులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, ఎవరి ఆటలు వాళ్ళు ఆడేస్తా ఉన్నారు. సరే, ఇక్కడ అంతఃపురంలోకి వెళ్ళాడు కదా రావణుడు, శూర్పణక చెప్పినటువంటి విషయాల గురించి ఆలోచించడానికి వెళ్ళాడని నేను చెప్పుకున్నాను కదా. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, అతడి యొక్క ఆలోచనలు ఎలా సాగుతున్నాయి, ఎలాగైనా సరే సీతను తెచ్చుకోవాలి. సీత అందం ఎలాంటిదో శూర్పణక చక్కగా వర్ణించి చెప్పింది. రామలక్ష్మణులను చంపటం తనకిప్పుడు అంత అవసరం కాదు. సీతను తెచ్చుకోవటమే తనకి ముఖ్యం. ఇలా ఆలోచిస్తున్నాడు రావణుడు. ఎందుకంటే రాముడితో పోరాడి రామలక్ష్మణులను చంపి సీతను తెచ్చుకోవటం చేస్తే ఎలా ఉంటుంది? లేదా రామలక్ష్మణులకి తెలియకుండా మోసంతో రహస్యంగా సీతను తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? ఏది మనకి సరైనటువంటిది అని ఆలోచిస్తున్నాడు రావణుడు. ఈ రెండు మార్గాల్లో ఎటు వెళితే మంచిది, ఎటు వెళితే ప్రమాదం తక్కువగా ఉంటుంది అని ఆలోచించాడు. చివరికి రాముడితో పోరాటం చేయటం, రామలక్ష్మణుల ఇద్దరి మీద యుద్ధం చేయటం, ఇదంతా నాకు అవసరమా? అవసరం లేదు. కాబట్టి వాళ్ళిద్దరికీ తెలియకుండా మోసంతో సీతను అపహరించాలి అని నిశ్చయించుకున్నాడు రావణాసురుడు. ఇప్పుడు ఈ నిశ్చయాన్ని అమలుపరచాలి, ఎలాగా అని ఆలోచించాడు. అలా ఆలోచించగా ఆలోచించగా తనకు ఓ పథకం సిద్ధమైపోయింది. ఓ చక్కని పథకాన్ని రచించుకొని దాన్ని అమలుపరచడానికి సిద్ధమయ్యాడు రావణాసురుడు. బాలకాండలో విశ్వామిత్ర యాగ సంరక్షణ సమయంలో కనిపించాడు మనకి మారీచుడు. ఆ తర్వాత మనకి మారీచుడి యొక్క ప్రసక్తి రాలా. అప్పటి మారీచుడు కాదు ఇప్పుడు, ఇప్పుడు మారిన మారీచుడు. ఈ మారీచుడు మారిపోయాడు. అరణ్యకాండలో అలా మారినటువంటి మారీచుడు కనిపిస్తున్నాడు. మారీచుడు ఎవరు? తాటక యొక్క పుత్రుడు, మహావీరుడు, పరాక్రమశాలి, మహామాయావి, ఇవన్నీ ఉన్నాయి ఆయన. అంతేకాదు మేధావి కూడా. అటువంటి మారీచుడు రామాయణంలో మనకి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు, అందరి మాదిరి కాదు. ఎందుకని? రావణుడు సాగర తీరంలో, అంటే ఎక్కడైతే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు మారీచుడని తెలుసుకున్నాడో రావణుడు, ఆ సాగర తీరానికి వచ్చాడు. ఆ సాగర తీరంలోనే మారీచుడిని కలుసుకోవాలి. ఇప్పుడు మారీచుడు ముని వృత్తిలో ఉన్నాడు. ఎందుకని? ఆనాడు శ్రీరాముడు మారీచుడిని చంపల ఒక తీవ్రమైనటువంటి బాణాన్ని ప్రయోగించేటప్పటికీ, మానవాస్త్రాన్ని ప్రయోగించేటప్పటికీ 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి సముద్రంలో పడిపోయాడు. ఆ సముద్రం నుంచి లేచొచ్చి రాముడి యొక్క బాణపు దెబ్బ రుచి చూచినటువంటి మారీచుడు తన మనస్సు కాస్త మారిపోయింది. మునివృత్తిని అవలంబించాడు, ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు, ప్రశాంతంగా తపస్సు చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆ మారీచుడిని కలుసుకోవటానికి వస్తున్నాడు రావణాసురుడు. చాలా దూరం ప్రయాణించి అనేకమైనటువంటి ఆశ్రమాలను దాటుకుంటూ ఒక ప్రశాంతమైనటువంటి ఆశ్రమాన్ని, అంటే మారీచుడి యొక్క ఆశ్రమాన్ని సమీపించాడు రావణుడు. మారీచుడితోటి పనిప్పుడు జింక చర్మం, జటావల్కలాలు ధరించి ఆహార నియమాన్ని పాటిస్తూ మారీచుడు అనేటువంటి రాక్షసుడు అక్కడ మునివృత్తిలో జీవిస్తూ ఉన్నాడు, తపస్సు చేసుకుంటా ఉన్నాడు. రావణుడిని చూడగానే మారీచుడు అతనికి స్వాగతం చెప్పాడు, గౌరవించాడు. ఎందుకంటే లంకేశ్వరుడు రావణాసురుడు, అందుకని గౌరవించాడు. ఓ రాక్షస రాజా, లంకలో అందరూ క్షేమమే కదా, ఏ పని మీద వచ్చావు అని అడిగాడు మారీచుడు. సాధారణంగా ఎవరైనా వచ్చినప్పుడు క్షేమ సమాచారాలు విచారించడం సాధారణమైనటువంటి ధర్మం. అప్పుడు రావణాసురుడు అంటున్నాడు మారీచుడితో, తండ్రి మారీచా, నా మాటలు శ్రద్ధగా విను. నేను ఇప్పుడు గొప్ప ప్రమాదంలో చిక్కుకున్నా, కష్టాల్లో ఉన్నటువంటి నాకు ఇప్పుడు నీవే దిక్కు. నా సోదరి స్వర్పణకు తెలుసు కదా, నా సోదరుల కరదోషములు. ఆ స్వర్పణక మహావీరుడైనటువంటి త్రిశూరుడు, దోషరుడు వాళ్ళందరూ కూడా జనస్థానంలో ఉంటా ఉన్నారు. ఆ విషయం కూడా నీకు తెలుసు. అక్కడ వాళ్ళకి 14,000 మంది రాక్షస సేన సహాయంగా ఉంటా ఉంది. నా మాట మీదనే వాళ్ళు అక్కడ ఉంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మహర్షుల్ని హింసిస్తూ, వాళ్ళని సంహరిస్తూ, వాళ్ళని భక్షిస్తూ అలా ఉంటే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. అటువంటి వీరులకి రాముడితో యుద్ధం తటస్థించింది. మరి చాలా విచిత్రంగా ఉంది, ఒక మానవుడు, ఒక పాదచారి, ఏకాకి అయినటువంటి రాముడు 14,000 మంది రాక్షసుల్ని కర దోషణ త్రిశూలతో సహా వధించి రాక్షస సైన్యాన్ని సర్వనాశనం చేశాడు. దుర్మార్గుడైనటువంటి రాముణ్ణి అతడి తండ్రి నిర్దాక్షిణ్యంగా దేశం నుంచి వెళ్ళబెట్టాడు. అతడి ఆయుష్ తీరిపోయింది, అందుకే ఇక్కడికి వచ్చి మనతో కయ్యానికి కాలు దూవుతున్నాడు. రాముడు దుశ్శీలుడు, అంటే శీలం లేనటువంటి వాడు, కఠినమైనటువంటి వాడు, తీక్షణమైనటువంటి వాడు, లుబ్ధుడు అంటే పిసిరిగొట్టు, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు, ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి అధర్మపరుడు, ప్రాణులకు అపకారం చేసేటువంటి వాడు అన్నాడు రావణుడు మారీచుడితో. అయితే రావణుడి మాట అంటా ఉంటే మారీచుడికి తెలుసు అసలు విషయం. ఎందుకంటే రావణునికి రాముడెవరో నిజంగా తెలియదు, కానీ శూర్పణఖ వల్ల మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాడు. కానీ శూర్పణఖ ఏం చెప్పింది అక్కడ, రాముడు ధర్మాత్ముడని, మంచి శీల సంపద కలిగినటువంటి వాడని, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడని, నవయువకుడని, చాలా అందంగా ఉంటాడని, ఆజానుబాహుడని, అరవింద దళాయతాక్షుడని, ఇలా రాముడి గురించి అన్ని చక్కగా చెప్పింది, అన్ని మంచి చెప్పింది. ఇప్పుడు వాటన్నిటికీ వ్యతిరేకంగా చెబుతున్నాడు రావణాసురుడు మారీచుడితో. ఎందుకు చెప్తున్నాడు, రాముడి సంగతి తెలిసి కాదు, శూర్పణఖ చెప్పినటువంటి విషయాల్ని వాటికి వ్యతిరేకంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే శూర్పణఖేమో రాముడు గొప్పవాడని కీర్తిస్తే, రావణుడేమో ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మారీచుడి ద్వారా సాయాన్ని పొందాలి అనేటువంటి భావనతోటే ఇక్కడ మాట్లాడుండొచ్చు. ఎందుకనంటే మారీచుడు తనకి సహాయం చేయాలంటే అవతలవాడు ఎవరో పనికిరానటువంటి వాడు, దుర్మార్గుడు అని కనుక చెబితే తనకి సహాయం చేయడానికి సిద్ధంగా వస్తాడు. కార్య సాధన కోసమని నీచులైనటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి మార్గాన్నైనా సరే అనుసరిస్తారు. అంటే మనకి సాధారణంగా ఒక మాట ఉంటుంది, ఒరే ఎలా సంపాదించామని కాదురా, ఎంత సంపాదించామనేది ముఖ్యం. ఎట్లయినా సరే ఎన్ని మోసాలైన చేయి, అన్యాయాలని చేయి, అక్రమాలని చేయి, బాగా సంపాదించాలా అని ఈ రోజుల్లో చాలామంది అనుకునేటువంటి మాట. కొంతమంది గట్టిగా అనొచ్చు, కొంతమంది గుట్టుగా అనుకోవచ్చు, అంటే పైకంటే బాగుండదు కాబట్టి. ఇదిగో ఈ లక్షణాలు అప్పుడు రాక్షసుల యొక్క గుణాలు. అంటే వాళ్ళే ఇప్పుడు మళ్ళీ జన్మించారు ఇక్కడ మామూలుగా మన మానవుల్లాగా, అయితే ఆ రాక్షస బుద్ధులు మాత్రం పోవటల్లా. అందుకనే ఇప్పుడు కార్య సాధన కోసం నీచమైనటువంటి, ఎంతటి నీచానికైనా దిగజారిపోతున్నాడు రావణాసురుడు. రావణాసురుడు గొప్ప పండితుడు, తపస్వి, అయినా సరే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా వాగుతూ ఉన్నాడు. ఇక్కడ తనలో ఉన్నటువంటి దుష్ట స్వభావాన్ని జయించలేనటువంటి వాడు ఎంతమందిని జయిస్తే మాత్రం ఏం ప్రయోజనం. రావణుడు ఇంకా అంటున్నాడు, తండ్రి ఓ మారీచా, బలం ఉన్నది కదా అని నా చెల్లెలైనటువంటి శూర్పణఖని అకారణంగా ముక్కు చెవులు కోసి పంపించాడు. రాముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి, దానికి ఒక్కటే మార్గం. ఏమిటది అంటే సౌందర్యవతి అయినటువంటి అతని భార్య సీతని అపహరించుకొని తేవాలి. దానికి నీ సాయం కావాలి నాకు. నీవు గొప్ప మాయా విశారదుడివి, నీకు తెలిసినటువంటి మాయలు రాక్షసుల్లో ఇంకెవరికీ తెలియవు, మంచి నేర్పు కలిగినటువంటి వాడివి. అందుకని ఏం చేస్తావంటే వెండి చుక్కలు కలిగినటువంటి ఒక బంగారు లేడిగా నువ్వు మారిపోవాలి. రామలక్ష్మణులు ఉన్నటువంటి ఆ పంచవటి తీరంలో ఆ ప్రాంతంలోనే నువ్వు అలా తిరుగుతూ ఉండు. అప్పుడు సీతాదేవి నిన్ను చూస్తుంది. ఆ సీతాదేవి ఆ రాముణ్ణి, అదిగో ఆ లేడీని తీసుకొని రమ్మని చెప్పుద్ది. అతడు వెళతాడు. అతడు వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావంటే, ఆ సీత ఆ లక్ష్మణ అని కేకవేయి. అలా వేస్తే సీతాదేవి భయపడి రాముడికి ఏదో అపకారం జరిగిందని లక్ష్మణుడిని పంపిస్తుంది. రామలక్ష్మణులు ఇద్దరు లేనటువంటి స్థితిని చూసి నీ వెనకాలే వచ్చినటువంటి నేను సీతను ఎత్తుకొని పోతా. ఇది నా యొక్క పథకం, దీనికి నీ సహాయం కావాలి అన్నాడు రావణుడు. రావణుడు మాట్లాడతామంటే మారీచుడు ఏం మాట్లాడలా. మారీచుడికి రాముడి గురించి బాగా తెలుసు, రావణాసురుడికి అస్సలు తెలియదు. రావణాసురుడికి శూర్పణఖ చెప్పినటువంటి మాటలు మాత్రమే, కానీ స్వయంగా చూసినటువంటి వాడు మారీచుడు. అందుకనే మారీచుడు ఏమంటున్నాడో జాగ్రత్తగా చూడండి. రాముడి యొక్క పేరు వినటంతోనే మారీచుడి యొక్క ముఖం వాడిపోయింది. చెప్పాడు కదా రాముడు అని చెప్పడంతో ఆయన ముఖం వాడిపోయింది. మారీచుడికి కంటి మీద రెప్ప వాలటం మానేసింది. వాళ్ళ పెదవులేమో ఎండిపోయి తేమ ఆరిపోయినటువంటి నాలుక ఆ ఎండిపోయినటువంటి పెదవుల్ని చప్పరిస్తూ ఉన్నాయి, నాకుతా ఉంది. భయంతో కంపించిపోతున్నాడు మారీచుడు. రావణాసురుడికి నమస్కారం చేసి అతడితో ఇలా అంటున్నాడు, రాజా తీపి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో, కానీ అప్రియమైనా సరే నిజం పలికేటువంటి వాళ్ళు, హితాన్ని పలికేటువంటి వాళ్ళు చాలా తక్కువగా అరుదుగా ఉంటారు. అంతేకాదు అలాంటి అప్రియమైనటువంటి సత్యాలను వినేటువంటి వాళ్ళు కూడా అరుదుగానే ఉంటారు. ఎంతసేపటికి మనల్ని ప్రశంసిస్తూ ఉంటే పొంగిపోతూ ఉంటారు, కానీ అప్రియమైనటువంటి సత్యాన్ని చెప్తే మాత్రం సహించలేదు. నాయనా రావణ, ఇప్పుడు నువ్వు కూడా అంతే. రాముడు సుగుణవంతుడు. నువ్వు ఇందాకేదో చెప్పావు రాముడి గురించి, నేను చెప్తున్నాను విను. రాముడు సుగుణవంతుడు, గొప్ప వీరుడు, పరాక్రమశాలి. అంతేకాదు చాలా అందమైనటువంటి వాడు, ధర్మమూర్తి భవించినటువంటి వాడు. నీ గూఢచారులు కానీ నీ మంత్రులు కానీ నీకు సరైనటువంటి సమాచారాన్ని అందించి ఉండరు. అందుకనే నీవు నీ బంధువులు నీ రాజ్యము సమస్తము కూడా సుఖంగా ఉండాలంటే ఈ ఆలోచన మానుకొని వెళ్ళిపో, లేదంటే ఈ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. రాముణ్ణి గురించి నువ్వు పలికినటువంటి పలుకులున్నే అవి అస్సలు నిజం కాదు, అవి అన్నీ అసత్యాలు, అందులో ఒక్కటి కూడా నిజం లేదు. రాముల్లో ఏ లక్షణాలైతే లేవో వాటిని నువ్వు చెబుతున్నావు, ఏ లక్షణాలైతే ఉన్నాయో వాటిని నువ్వు చెప్పటల్లా. అసలు నిన్ను ఇలా పాడు చేసింది ఎవరు? తండ్రి వెళ్ళబడితే రాముడు అరణ్యాలకు వచ్చాడు అని నువ్వు చెప్తున్నావు. కాదు మహారాజా, సత్యసంధుడైనటువంటి దశరథుణ్ణి కైకేయి ఆయన భార్య మోసం చేసింది. తండ్రికి అసత్య దోషం అంటకుండా ఉండటం కోసం అని చెప్పి, అపకీర్తి రాకుండా ఉండటం కోసం అని చెప్పి శ్రీరాముడు తనంతటి తాడుగా అరణ్యవాసం చేస్తూ ఉన్నాడు. ధర్మం కోసమని కష్టాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నాయన రాముని గురించి నిజమేమిటో ఒక్క మాట నేను చెప్తాను, జాగ్రత్తగా విను. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. ఇది సాధారణంగా లోకంలో ఎవరికీ తెలియనటువంటి విషయం ఏమిటంటే రామో విగ్రహాన్ ధర్మ, రాముడు పోతపోసినటువంటి ధర్మ విగ్రహం అనేటువంటి మాట ఎవరో భక్తుడో జ్ఞానో ఎవరో చెప్పారనుకుంటున్నారు, కానీ చెప్పింది ఒక రాక్షసుడు, రాముడి చేతిలో దెబ్బతిన్నటువంటి రాక్షసుడు, మారీచుడు అనేటువంటి మహామాయమైనటువంటి రాక్షసుడు, ఆయన చెప్తున్నాడు శ్రీరాముడి గురించి, రామో విగ్రహవాన్ ధర్మ అని. ధర్మం మొత్తాన్ని కూడా పాతపోసి ఒక విగ్రహాన్ని తయారు చేస్తే ఎట్లుంటుందో అది రాముడు అన్నాడు. మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడు ఇది మారీచుని యొక్క అభిప్రాయం. ఒక రాక్షసుని యొక్క భావం, రాముడికి కీడు చేయాలి అనేటువంటి తలంపు నీకు ఎట్లా కలిగిందో నాకు తెలియదు, కానీ సూర్యుడి నుంచి ప్రకాశాన్ని ఎలాగైతే ఎవరూ వేరు చేయలేరో అదేవిధంగా రాముడి నుంచి సీతను వేరు చేయటం కూడా ఎవరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. రావణ, రాముని యొక్క బాణాగ్నిలో దూకాలను ప్రయత్నించవద్దు, హాయిగా భోగాలు అనుభవిస్తూ రాజ్యాన్ని పాలించుకో. రాముడి ఛాయలకు వెళ్ళటం నీకు మంచిది కాదు. రాముడు యుద్ధభూమిలో నిన్ను ఎప్పుడైతే చూస్తాడో అప్పుడే నీ జీవితం అంతమైపోయినట్టు. ఇంకా నీకేదైనా సందేహం ఉంటే నీ సోదరుడైనటువంటి ధర్మమూర్తి అయినటువంటి విభీషణుని సలహా అడుగు, అతడు ఏం చెప్తాడో ఆ విధంగా చేయి. ఎందుకనంటే మనం ఏదైనా ఒక పని చేయబోయేటప్పుడు ధర్మాత్ములైనటువంటి వాళ్ళని, జ్ఞానవంతులైనటువంటి వాళ్ళని సలహా అడగాలి. ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు. అందుకని నువ్వు విభీషణుడి యొక్క సలహా తీసుకో. ఓ రావణ, నీకు పనికి వచ్చేటువంటి ఓ మంచి మాట చెప్తాను విను. రాముడిని గురించి నాకు బాగా తెలుసు, నేను అనుభవించి చెబుతున్నా, అందుకనే విను, ఇది అనుభవవాక్యం. అప్పుడు నేను భూలోకంలో అంతగా తిరుగుతూ ఉండేవాడిని, 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడిని నేను. పరిగానేటువంటి ఒక ఆయుధాన్ని చేతబట్టి అలా తిరుగుతూ కనిపించినటువంటి ఋషులందరినీ కూడా చంపి వాళ్ళ యొక్క రక్త మాంసాలను భక్షిస్తూ ఉండేవాడిని. నన్ను చూస్తే అందరికీ హడలు. అలా దండకారణ్యంలో తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడు విశ్వామిత్రుడు అనేటువంటి మహర్షి ఉన్నాడు అక్కడ. ఆయన ఒక యజ్ఞం తలపెట్టి ఆ యజ్ఞానికి నేను చేస్తున్నటువంటి విఘ్నాల్ని నుంచి ఆ యజ్ఞాన్ని కాపాడుకోవటం కోసం అని చెప్పి ఆయన దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి శ్రీరాముడిని తనతో పంపించమని అడిగాడు. అప్పటికి శ్రీరాముడు బాలుడు, ఏ విద్యలు నేర్చుకోవాలి, అస్త్ర విద్యలు శస్త్ర విద్యలు అసలు ఏ విద్యలు నేర్చుకోవాలా, అతను ఏ యుద్ధాల్లో కూడా పాల్గొనలా. మరి అటువంటి వాడిని పంపడానికి దశరథ మహారాజు ఇష్టపడక, నేనే వస్తాను, చతురంగ బలాలతో కూడి వస్తాను, నీ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తాను, రాక్షసుల బారి నుంచి కాపాడుతాను అని చెప్పాడు. అయినప్పటికీ విశ్వామిత్రుడు అంగీకరించలా, రాముణ్ణే నాతో పంపించాలి అన్నాడు. చివరికి వశిష్ఠుడి యొక్క సలహాతోటి దశరథుడు అంగీకరించి రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడితో పాటుగా పంపించాడు. రాముణ్ణి తీసుకొని ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు నేను చూస్తూనే ఉన్నా, రాముడు బ్రహ్మచారి గనక, అప్పటికి ఇంకా వివాహం కాలేదు గనక ఒక్కటే వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. బహుశా రాముడికి ఇంకా మేసకట్టు కూడా రాలేదు. వరగర్వంతో మదించినటువంటి నేను విశ్వామిత్రుని యొక్క ఆశ్రమానికి వెళ్ళా. యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి రక్త మాంసాలని వర్షిస్తూ ఉన్నాం. రాముడు నన్ను చూచి విల్లెక్కు పెట్టాడు, నాపై బాణప్రయోగం చేశాడు. అది నన్ను 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి సముద్రం మీద విసిరిపడేసింది. రాముడు నన్ను చంపాలనుకోలా, అందుకే దూరంగా పడేటట్లుగా కొట్టాడు. రామ బాణం నన్ను లోతైనటువంటి సముద్రంలో పడేసింది. స్పృహ రాగానే ఎలాగో నేను బయటకు వచ్చి లంకాపురికి చేరుకున్నా. అప్పటికి అస్త్ర విద్య కూడా నేర్మనటువంటి పసిబాలుడైనటువంటి రాముడి చేతిలో తిన్నటువంటి దెబ్బని బట్టి రామ బాణం యొక్క శక్తి ఏమిటో తెలిసినటువంటి వాడిని గనక నిన్నిప్పుడు వారిస్తూ ఉన్నా. రాముడితో విరోధం నీకు వినాశనాన్ని కలిగిస్తుంది. నీ వల్ల హాయిగా జీవించేటువంటి రాక్షసులు ఆపదల్లో చిక్కుకుంటారు. సీత వల్ల లంకా నగరం సమూలంగా నాశనమైపోతుంది. కాబట్టి ఓ రావణ, నీవు ఎక్కువ కాలం జీవించాలి అని కనుక అనుకుంటే రామునికి కీడు తలపెట్టవద్దు. సీతను అపహరించాలని కానీ అవమానించాలని కానీ నీవు అనుకోవద్దు. అలా కనుక చేసావా, నీవు నీ సైన్యము నీ పుత్ర మిత్ర బాంధవ సహితంగా లంకానగరం మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది, ఇందులో సందేహం లేదు. ఓ రావణ, రామబాణము యొక్క రుచి చూచినటువంటి రోజు నుంచి నేను మనస్సును నిగ్రహించుకున్నాను, యోగ మార్గాన్ని అవలంబించాను, మునివృత్తిని చేపట్టాను. అప్పటి నుంచి నాకు ఎక్కడ ఏమి చూచినా రాముడే కనపడతా ఉన్నాడు, అంతా రామమయంగా కనిపిస్తూ ఉంది. చూడు నాయన, ఈ లోకంలో ఎందరో ధర్మాత్ములు ఇతరులు చేసినటువంటి అపరాధాల వల్ల బలి అయి మరణించారు. ఇప్పుడు నాకు కూడా ఆ గతే పట్టబోతూ ఉంది. నేను మాత్రం ఈ విషయంలో నేను జోక్యం చేసుకోలేను. నీకు ఏది మేలనిపిస్తే అదే చెయ్యి, అంటే నేను సహాయం చేయను, నువ్వేం చేసుకుంటావో చేసుకో నేను చెప్పినటువంటి మాటలను బట్టి. నువ్వు హాయిగా ఇంటికి వెళ్ళావా, హాయిగా ఉంటావు, బ్రతుకుతావు, సంతోషంగా ఉంటావు. రాముడితో వైరం పెట్టుకున్నావా, సర్వనాశం తప్పదు, నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పేశాడు. శూర్పణకి చెప్పినటువంటి మాటలు విని నిజానిజాలు గ్రహించకుండా కరుడు నాశనం అయ్యాడు. నా మాట విని నీ ప్రయత్నం మానుకో అన్నాడు మారీచు. మారీచుని యొక్క మంచి మాటలు రావణునికి రుచించల. ఎందుకంటే సావాలనుకున్నటువంటి వారికి ఔషధం రుచించదు, రోగికి పద్యం రుచించదు. పద్యం చేయమంటే రోగి చేయడు. అందుకే మారీచుని యొక్క మాటలు రావణుడికి విషగుళికల్లా కనిపిస్తూ ఉన్నాయి. కఠినోక్తులతో మారీచుడి మీద విరుచుకుపడ్డాడు. ఇప్పుడు రావణుడు అంటున్నాడు, మారీచుడు ఇంతసేపు చెప్పినటువంటి మాటలన్నీ విని బాగా తీవ్రమైనటువంటి కోపంతో అంటున్నాడు, మారీచా ఎంత అసందర్భంగా మాట్లాడుతున్నావు, అప్రస్తుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఒక రాజుతో ఎలా మాట్లాడాలో తెలుసా నీకు? నేను చేసేటువంటి పని మంచిదా కాదా అని నేను ఏమైనా నిన్ను సలహా అడిగానా? అడగలేదే. అలాగే నాకు శక్తి ఉన్నదో లేదో నిన్ను చెప్పమన్నానా? లేదు కదా. రాజైనటువంటి వాడు ఏదన్నా అడిగితే అడిగినటువంటి వాటికి మాత్రమే సమాధానం చెప్పడం బుద్ధిమంతుల యొక్క లక్షణం. అడగనటువంటి విషయాన్ని ప్రేలటం ఉందే, అది అజ్ఞానుల యొక్క లక్షణం. రాజుతో పలికేటువంటి మాటలు ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి, హితకరంగా ఉండాలి, ప్రతికూలమైనటువంటి వాటిని మాట్లాడకూడదు, వినయంతో కూడి ఉండాలి అంటున్నాడు. ఇక్కడ రావణాసుడు తన యొక్క అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు. ముందు మెత్తగా మాట్లాడాడు, సహాయం కోసం వచ్చాడు కనుక. ఎందుకంటే ఇది రాక్షస స్వభావం. హితకరంగా ఉండాలి అంటే మేలు చేసినట్టుగా ఉండాలి, ప్రతికూలంగా ఉండకూడదు. ఎలా సాధ్యమవుద్ది? ఓ దుర్మార్గుడికి తప్పుడు పని చేస్తా ఉంటే వాడికి మేలు జరగాలంటే ఏం చేయాలి? అది చేయమనాలా? చేస్తే కీడు జరుగుద్ది. కాబట్టి చేయొద్దు అని చెప్పాలా? చేయొద్దని చేస్తే వాడికి ఇష్టం ఉండదు. కాబట్టి రెండింటికి పొత్తు కుదరదు. హితకరము అలాగనే అనుకూలము, ఈ రెండు కుదరదు. అనుకూలంగా మాట్లాడాలంటే సరిపోతుంది, లేదా హితకరంగా మాట్లాడాలంటే సరిపోతుంది. కానీ అనుకూలము హితకరం రెండు కావాలంటే మాత్రం కుదరదు. ఇంకా ఏమన్నాడు చూడండి, ఓ మారీచా నీవు అజ్ఞానివి, దుష్టబుద్ధివి, నీ ఇంటికి అతిథిగా వచ్చినటువంటి నన్ను చులకనగా మాట్లాడుతున్నావు. నీ మాటలు ఓషర క్షేత్రంలో నాటినటువంటి విత్తనాలలాగా వ్యర్థమైపోతాయి. రాముడు పాపాత్ముడు, మూర్ఖుడు, కేవలం మానవుడు, అటువంటి వాడిని గురించి నా దగ్గర గొప్పది చెప్తున్నావా? ఒక మానవుడిని గురించి చెప్తున్నావా? నా సోదరుడు కరుణ్ణి అతడు సంహరించాడు, అతడి భార్యని నీ సహాయంతో నేను హరిస్తా, దెబ్బకి దెబ్బ తీయాలి. ఇది సురాసురులు అడ్డొచ్చినా సరే నేను మాత్రం ఈ పని తప్పకుండా చేయాలి, ఇది నా నిశ్చయం తిరగలేదు. కోపం వచ్చినప్పుడు అజ్ఞానుల యొక్క ప్రగల్భాలన్నీ కూడా ఈ ప్రకారంగా ఉంటాయి. ఏమన్నాడు, హరిహరాదులు అడ్డు వచ్చినా నన్ను ఆపలేరు అంటే కోపం వచ్చినప్పుడు అహంకారులైనటువంటి వాళ్ళు మాట్లాడతారు. హరిహరాదులు అడ్డు వచ్చినా సరే నన్ను ఎవరు ఆపలేడు. సూర్యచంద్రులు ఏకమైనా సరే నన్ను మార్చలేరు. భూమి ఆకాశాలు ఒక్కటైనా సరే నేను ఆగను. నన్ను పడగొట్టడం వాడిని పుట్టించినటువంటి వాడికి కూడా సాధ్యం కాదు. ఇలాంటి మాటలు మనం సహజంగా లోకంలో వింటూ ఉంటాం. ఎవరు మాట్లాడతారు? అహంకారులైనటువంటి వాళ్ళు మాట్లాడతారు, ఆవేశంతో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారు, మూర్ఖులైనటువంటి వాళ్ళు మాట్లాడతారు, అప్రయోజకులైనటువంటి వాళ్ళు మాట్లాడతారు. ఆ మాటల యొక్క అసలైనటువంటి అర్థం తెలియక మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడేటువంటి వాళ్ళే రాక్షసులు. ఇలా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎవరిని కనుక్కుంటే ఆ రాక్షసుల యొక్క అనుచరులు. ఓ మారీచా, బాగా విను, నేను నీ సలహా అడగటం కోసం రాలా, సహాయం కోసం వచ్చా. నువ్వు చేయాల్సినటువంటి కార్యం ఏమిటో చెప్తాను విను. మారు మాట్లాడాల్సినటువంటి పని లేదు. వెండి చుక్కలు కలిగినటువంటి బంగారు లేడిగా నువ్వు మారాలి. సీత కనిపించేటట్టుగా వాళ్ళ యొక్క ఆశ్రమ సమీపంలో తిరుగుతూ ఉండు. సీతలో ఆసక్తి కలిగేటట్టుగా ప్రవర్తించు. నిన్ను చూచి సీత ముందు ఆశ్చర్యపడుతుంది, ఆ తర్వాత ఆశపడుతుంది, చివరికి ఆ లేడిని తెమ్మని భర్తని కోరుతుంది. రాముడు నిన్ను వెంబడిస్తాడు. నీవు దూరంగా వెళ్ళు, రాముడు కూడా నీ వెనకాల వస్తాడు. అప్పుడు రాముడి యొక్క కంఠధ్వనితో ఆ కంఠధ్వని అనుకరిస్తూ ఇమిటేషన్ చేస్తూ హా సీత, హా లక్ష్మణ అని పలుకు. ఆ ధ్వని వినగానే సీత కంగారు పడుతుంది, వెంటనే లక్ష్మణుణ్ణి వెళ్ళమంటుంది. లక్ష్మణుడు కూడా వస్తాడు. రామలక్ష్మణులు ఇద్దరు లేనటువంటి సమయంలో నేను ప్రవేశించి సీతాదేవిని హరిస్తా. ఓ మారీచా, ఈ సాయం గనుక నువ్వు చేసిన తర్వాత నీవు నీ ఇష్టమైనటువంటి చోటికి వెళ్ళొచ్చు. ఈ ఉపకారం చేసినందుకు నీకు నా రాజ్యంలో సగభాగం ఇస్తా. మారీచుడికి చెబుతున్నాడు, ఈ ఉపకారం నాకు చేస్తే నా లంకా రాజ్యంలో సగభాగం నీకు ఇచ్చేస్తా, పరిపాలన చేసుకో. రాముణ్ణి వంచించి సీతను పోరాటం లేకుండా పొందటమే నా యొక్క ఉద్దేశం అన్నాడు రావణాసురుడు. ఓ మారీచ, ఈ పని నువ్వు తప్పనిసరిగా చేసి తీరాలి, లేదా బలవంతంగానైనా సరే నీ చేత ఈ పని నేను చేయిస్తా. నేను చెప్పినట్లు కనుక వినకపోయావా నిన్ను ఇక్కడే ఇప్పుడే చంపేస్తా. రాజుకు శత్రువై ఎవడు కూడా సుఖంగా జీవించలేడు, నువ్వెలా జీవిస్తావు? ఈ విషయంలో నీ ప్రాణాలు పోతే పోవచ్చు, పోకపోతే పోకపోవచ్చు. నువ్వు కనుక నాకు సహాయం చేస్తే ఒకవేళ ప్రాణాలు పోతాయో లేకపోతే పోకుండా ఉంటాయో, కానీ నా మాట పక్క వినలేదనుకో ఖచ్చితంగా నీ ప్రాణాలు ఇప్పుడు పోతాయి. నీకు ఏది మేలో జాగ్రత్తగా ఆలోచించుకో అన్నాడు రావణాసురుడు. ఇప్పుడు రావణాసురుడు చెప్పినటువంటి మాటకి మారీచుడు ఆలోచించి మళ్ళీ సమాధానం చెబుతున్నాడు. మరి ఏమని చెబుతున్నాడో ఏమిటో మనం రేపు తెలుసుకుందాం.